అందువల్లే భృగువు అనగానే లక్ష్మీదేవికి అంత ఇష్టం. శుక్రవారం నాడు పుట్టింది గనక, శుక్రుడికి సోదరయ్యింది గనక, శుక్రవారం భార్గవ వారం గనక, శుక్రవారం నాడు నన్ను పూజించిన వాళ్ళకి అనుగ్రహం ఇస్తాను, వాళ్ళకి లక్ష్మి ఇస్తాను అని శపథం చేసింది. ఇది మార్కండేయ పురాణంలో ఉంటుంది మనకి, ఖ్యాతికి భృగువుకి పుట్టినట్టుగా. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, తెలియక చాలామంది శుక్రాచార్యుడు అంటే విష్ణువుకి వ్యతిరేకం అనుకుంటారు. విష్ణువుకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, విష్ణువు అంటే పరమభక్తి ఆయనకి. మనకి ఇందులో కూడా వామనావతారంలో కూడా చెబుతారు అన్నమాట. కానీ ఆయనకు ఒకే ఒక్క పక్షపాతం ఏంటంటే, తన శిష్యులు రాక్షసులైనా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి, ప్రేమించాలి, వాళ్ళకి సంపదలు ఇవ్వాలి. శిష్య పక్షపాతం గురువులకు ఉంటుంది. అందుకే శుక్రాచార్యుడికి మొదటి నుంచి బలిచక్రవర్తి అన్నా, బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచరుడన్నా, ప్రహ్లాదుడన్నా చాలా ఇష్టం. బలిచక్రవర్తి యుద్ధరంగంలో చావుదెబ్బలు తిని పడిపోయి ఉన్నాడని తెలుసుకుని తన పుత్రులతో పరివారంతో వెళ్ళాడు. మొత్తం భృగువంశస్థులందరినీ వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఈ భార్గవులతో కలిసి మంత్రం చదువుతూ నీళ్లు చల్లాడు. టక్కన లేచి కూర్చున్నట్టు ఆయన ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ తర్వాత గురువులకి నమస్కరించి, శుక్రాచార్య నేను దురదృష్టవశాత్తు యుద్ధంలో ఓడిపోయాను, మళ్ళీ గురువైన మిమ్మల్ని పట్టుకుంటాను, నా రక్షణ భారం, నాకు జయమిచ్చే భారం మీదేనండి అన్నట్ట. నీకు గురుభక్తి ఉన్నంతకాలం నీకు అపజయం లేకుండా చేస్తాం, మాతో రమ్మని అతన్ని తీసుకెళ్ళి అతని చేత విశ్వజిత్ అని ఒక యజ్ఞం చేయించారు. ఈ విశ్వజిత్ అనే యాగమునకు ఫలమేమిటి? ఆ యాగం పేరే విశ్వజిత్. విశ్వమును జయించుట, ప్రపంచమును జయించడానికి కావలసిన బలము, ఆయుధములు ఈ రెండు ఇచ్చేటటువంటి యాగమునకు విశ్వజిత్ యాగము అని పేరు. ఆ యాగాన్ని భార్గవులు చేయించారు ఆయన చేత. యజ్ఞం జరుగుతూ ఉండగానే యజ్ఞగుండంలోంచి ఒక గొప్ప రథం బయటకు వచ్చింది. ఆ రథానికి 1000 చక్రాలు ఉన్నాయి, 1000 గుర్రములు పొంచబడ్డాయి. ఆ రథం ఆకాశంలో ఎగరగలదు, నీళ్లల్లో తిరగగలదు, అగ్నిలోకి కూడా ప్రవేశించగలదు, నేల మీద పరిగెట్టగలదు, కొండలెక్కగలదు, గుట్టలెక్కగలదు, చెట్ల మీంచి కూడా వెళ్ళగలదు, ఎక్కడైనా నడవగలిగేటటువంటి దివ్యమైన గమనము కలిగిన రథం పుట్టింది. ఆ రథంతో పాటు ఒక గొప్ప కోదండం పుట్టింది. ఈ కోదండంతో పాటు బాణములు పుట్టాయి, మంచి తెల్లని పాలనురగ లాంటి శంఖం పుట్టింది, గద పుట్టింది. ఇలా రకరకాల ఆయుధములతో రథం రాగానే శుక్రాచార్యుడు ఆ ఆయుధాలని రథాన్ని పూజించి, ఇదిగో నాయన నీకు కవచం ధరింపచేస్తున్నాను, నీ చేత నీకు ఆయుధాలు ఇస్తున్నాను, ఈ రథం ఇస్తున్నాను, వీటిని స్వీకరించు. నేను నీకిచ్చే ఈ కవచం తొడుక్కుంటే ఏ ఆయుధం నిన్నేమీ చెయ్యలేదు. నువ్వు నన్ను భక్తితో పూజించినంతకాలం నీకు దిగ్విజయం కలుగుతుంది. ఈ రథం ఎక్కి స్వర్గం మీదకి దండయాత్రకు పో, నీకు తిరుగుండదన్నట్ట. శుభముహూర్తంలో గురువులకి నమస్కరించి గొప్ప దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనములు స్వీకరించి ఆ తర్వాత ఆయన రాక్షసుల్ని వెంట పెట్టుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. స్వర్గం దగ్గరికి వెళ్ళి శంఖం భయ్యను ఊదాడు. ఆ దెబ్బకి హడిలిపోయిన ఇంద్రుడు మొత్తం కోటగోడ తలుపులన్నీ మూయించేసి గురువుగారు బృహస్పతిని పిలిచి, గురుదేవ నిన్నగాక మొన్న యుద్ధరంగంలో నా చేతిలో చావుదెబ్బలు తిని కింద పడిపోయిన వాడు ఈ బలిచక్రవర్తి. ఈ కాస్త కాలంలో మళ్ళీ ఎలా తేరుకున్నాడు, ఇంత బలం ఎలా పొందాడు, స్వర్గం మీదకి వచ్చి దండయాత్ర చేసి మనల్నే భయపెడుతున్నాడు, ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు అనగా, అప్పుడు బృహస్పతి, ఇదంతా అతని గురుభక్తి యొక్క ఫలం. అతను మహాత్ముడు, గురువుల్ని భక్తితో పూజించాడు. అతని గురువులు సాక్షాత్తు భార్గవులు, శుక్రాచార్యుడు మొదలైన వాళ్ళు. వాళ్ళు మహాతపస్యాలు, వారి అనుగ్రహం వల్ల వీడు తిరుగులేని వాడయ్యాడు. ఇప్పుడు యుద్ధం చేస్తే నీకు అపజయము తప్ప జయముండదు, నిన్ను బలిచక్రవర్తి బంధించి చెరసాలలో పెట్టడం ఖాయం. ఇప్పుడు కాలం నీకు అనుకూలంగా లేదు, కాబట్టి నీ ఇష్టం, యుద్ధం చేస్తావో పారిపోతావో అన్నట్ట. యుద్ధంలో ఓడిపోయి పారిపోవడం కంటే ముందే పారిపోతే మంచిది, పైగా బలిచక్రవర్తికి దొరికితే అతడు చెరసాలలో పెడితే అది మరింత ఇబ్బంది అనుకుని మారు మాట్లాడకుండా దేవతలంతా అదృశ్యంగా అక్కడి నుంచి తప్పుకున్నారు. మొత్తం స్వర్గాలో స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకానికి పారిపోయారట. కోటగోడ తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి, అసలు యుద్ధరంగంలోకి ఒక్కడు రాలేదు, చెప్ప పెట్టకుండా పారిపోయారు. మొత్తం స్వర్గం అంతా నిష్కంటకం అయిపోయింది. ఎక్కడ మాట వరుస కూడా ఒక్క దేవత కూడా లేడు, అక్కడ పురుషుడే లేడు. ఎప్పటికీ ఈ స్వర్గం నుంచి ఎవరూ రావడం లేదంటే కోట తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే స్వర్గంలో ఎవరూ లేరు. ఓహో, పారిపోయారని గ్రహించిన బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు, సంపదలన్నీ కొల్లగొట్టాడు. ఐరావతం, ఉచ్చైశ్రవం, కామధేనువు, ఇవన్నీ తానే స్వీకరించాడు కల్పవృక్షంతో సహితంగా. ఆ తర్వాత గురువులకి నమస్కరించాడు. గురువులు ఆయన్ని స్వర్గం మీద ఎవరినైనా పెట్టు, స్వర్గం మీద నువ్వు కూర్చోవద్దు, స్వర్గలోకంలో నువ్వు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, నీ బదులు ఎవరో ఒక ప్రతినిధిని పెట్టు, పాతాళానికి మరొక ప్రతినిధిని పెట్టు, నువ్వు మాత్రం భూలోకంలో మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని నర్మదా నదీ తీరంలో రాజ్యపాలన సాగించు అన్నాడు. అప్పటి నుంచి బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో ఇప్పటికి కూడా ఓంకార క్షేత్రానికి వెళుతూ ఉంటే మహిష్మతి అని ఒక పురం కనపడుతుంది. ఆ మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని చాలా కాలం పరిపాలించాడు. 1000 సంవత్సరముల పరిపాలన చేశాడు ఆయన. ఈ 1000 ఏళ్లలో నర్మదా నదీ తీరంలో శుక్రాచార్యుడు ఈయన చేత 100 యజ్ఞములు చేయించట, 100 అశ్వమేధయాగములు. 100 అశ్వమేధయాగములు చేస్తే వాడు ఇంద్రుడు అవుతాడు. ఆ యాగాలన్నీ చేయించాడు. అంతకంతకీ యజ్ఞములు చేయడం వల్ల, దానములు చేయటం వల్ల ఈయన బలం పెరిగిపోయింది, సంపదలు పెరిగిపోయాయి, ముఖంలో కాంతి పెరిగిపోయింది. అన్నిటికీ మించి బలిచక్రవర్తి పరమ ధర్మమూర్తి. నిజం చెప్పాలంటే ఇంద్రుడి కంటే బలి ఎక్కువ ధర్మమూర్తి అండి. దాత, గురుభక్తి కలిగిన వాడు. దాంతో అప్రతిహతం అయిపోయింది ఆయన సామ్రాజ్యం, ఎదురు లేకుండా అయిపోయింది. ప్రతిహతము అంటే దెబ్బతినుట, అప్రతిహతం దెబ్బ లేకుండా ఉండుట, అంటే ఆయనకు ఎదురు లేదన్నమాట. అంత హాయిగా రాజ్యపాలన చేశాడు. ఇలా ఈ 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేస్తూ ఉండగా పాపం భూలోకంలో దేవతలంతా మారువేషాల్లో రకరకాల అడవుల్లో కోయవాళ్లతో కలిసి నెత్తిమీద ఏకలు పెట్టుకుని తిరగడం మొదలెట్టారు, అదృశ్యంగా బతకడం మొదలెట్టారు. మారువేషాల్లో కొందరు, అదృశ్యంగా కొందరు తిండి లేక బక్క చిక్కిపోయారు పాపం. యజ్ఞం జరిగితేనే దేవతలకు ఆహారం. మనందరం రోజు యజ్ఞం చేసి ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్న మమ అన్నప్పుడు మనం యజ్ఞంలో వేసిన ఆహారం కాలిపోయి పొగ కింద మారి ఈ పొగ స్వర్గానికి ఎడుతుంది. స్వర్గానికి ఎడగానే ఈ పొగ అమృతపు బిందువుగా మారుతుంది. ఈ అమృతపు బిందువు ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. అప్పుడు ఆ ఇంద్రుడికి అది ఆహారం అవుతుంది. అందుకని యజ్ఞం చేయాలి మనం. ఇక్కడెక్కడో భూలోకంలో కూర్చున్నారు మీరు, కింద స్వామివారి గుళ్ళో ఓ యజ్ఞం చేశారు, అప్పుడు మీరు ఇంద్రాయ స్వాహానగానే వెంటనే ఇది అమృతమయ్యి ఆయన నోట్లో పడుతుందిట, అందువల్ల ఆయనకి కడుపు నిండుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంద్రుడికి ఆహారం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞం ఆయనకి అమృతం అవుతుంది. అలాగే ఏ దిక్పాలకులకైనా అగ్నయ స్వాహ, అలాగే వరుణాయ స్వాహ, యమాయ స్వాహ, ఇలా మనం దిక్పాలకులకి స్వాహాకారంతో ఆహారం అందిస్తే అది వారికి అమృతమై వారిని పుష్టి కలిగిన వాళ్ళని చేస్తుంది, బలవంతుల్ని చేస్తుంది. అప్పుడు వాళ్ళు సంతోషించి యజ్ఞంలో మనకు ఆహారం ఇచ్చిన ఈ పుణ్యాత్ములకి వర్షం ఇద్దామనుకుంటారు. వాళ్ళు హర్షించి వర్షిస్తారు. ఆ వర్షం వల్ల మనకి సుఖం కలుగుతుంది. ఇప్పుడు దేవతలకు యజ్ఞాలు లేకపోవటం వల్ల ఆహారం రాలేదు. ఆహారం లేకపోవటం వల్ల బక్క చిక్కిపోయారు, ఎండిపోయారు, చావరు బ్రతకరు అన్నట్టుగా అయిపోయారు. అమృతము లేదు, యజ్ఞంలో ఆహారము లేదు, పాపం బాగా చిక్కిపోయారట. వాళ్ళమ్మ దేవతల తల్లి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అదితి నా పిల్లలకి ఇలా అయిపోయింది అని ఏడుస్తూ కూర్చున్నది. ఇలా ఉండగా ఒకనాడు కశ్యప ప్రజాపతి తన పెద్ద భార్య అదితి ఇంటికి వచ్చాడు. ఆవిడ రాగానే ఆయన్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయన పక్కనే కూర్చుని కాళ్ళు నొక్కుతోంది. కానీ కాళ్ళు నొక్కుతోంది అన్న పేరే కానీ అన్యమనస్కంగా ఉందట. ఏదో కాళ్ళు అలా పట్టుకుని పిసగడం మొదలుపెట్టింది. ఆయనకు అసలు ఏమీ తృప్తి లేకుండా ఉంది. అప్పుడు ఆయన భార్య గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తి, ఓ భార్యామణి, నేను ఎప్పుడొచ్చినా నీ ముఖంలో శాంతి సంతోషం కనపడేవి, నేను రాగానే నీ ముఖం కళకళలాడిపోయేది, ఇవాళ నేను ఎదురుగుండా ఉన్నా అన్యమనస్కంగా ఉన్నావు, దుఃఖిస్తున్నట్టుగా కనిపిస్తున్నావు, కారణమేమిటి? తెరవా అర్థులు పూర్ణులే దేవార్చనల్ సాగునే. ఓ సుందరీమణి, నీవు సాధారణంగా ఎప్పుడు దుఃఖంతో ఉంటావో నాకు తెలుసు. ఇంటికి ఎవరైనా ముష్టివాళ్ళు వచ్చి లేక ఎవరైనా యాచకులు వచ్చి భిక్షాందేహి అన్నప్పుడు వాళ్ళకి భిక్ష వెయ్యకపోతే ఆవిడ ముఖం చిన్నబోతుంది అండి పాపం. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఇంత బంగారం దానం చెయ్యంటే ఇంట్లో సమయానికి ఆవిడ దగ్గర బంగారం లేదనుకోండి, అయ్యో మహానుభావుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఇంత బంగారం అడిగాడు ఇవ్వలేకపోయానే నా పూటంతా ముఖం మాడ్చుకుని బాధపడుతుందిట. అందుకే ఆయన ఏమన్నాడు, ఇంటికొచ్చిన భిక్షుకులు అర్థజనులు నీ వల్ల సంతోషం పొందారా, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి దానం చేసావా లేదా, అలా దానం చెయ్యనప్పుడు నీ ముఖం ఇలా ఉంటుంది, లేదా దేవార్చనలు సాగునే. ఇంట్లో ఎప్పుడు దేవతల్ని పూజిస్తున్నావా లేదా? దేవతల్ని పూజించినంతకాలం నీ ముఖం కళకళలాడుతుంది. ఏ పూటన్నా పూజ చేయకపోతే మాత్రం నీ ముఖం వాడిపోతుంది. అందువల్ల అడుగుతున్నాను, నువ్వు నిజంగా ఈ పూట పూజ చేసావా లేదా? లేక నెరి భిక్షంబును పెట్టుదే, ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టావా లేదా? ఇంటికి వచ్చిన వాడికి ఎంతో కొంత అన్నం పెట్టి గౌరవించమని శాస్త్రం చెబుతున్నది. మనకు లేకపోయినా యాచించైనా అన్నం పెట్టాలి. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టావా? అన్నం పెట్టకపోతే నీ ముఖం ఇలా అయిపోతుంది. నేరంబును పోయుదే, కనీసం నీళ్ళన్నా పోసావా ఇంటికి వచ్చిన వాడికి? ఇంటికి వచ్చిన వాడిని మాకే నీళ్లు లేక చూస్తుంటే నీకేమి ఇస్తాం అని విసుక్కోకుండా ఓ వాటర్ బాటిల్ ఇచ్చావా? అది ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వకపోతే నీ ముఖం ఇలా ఉంటుంది. అందువల్ల అడుగుతున్నాను, మరలేక సాగునే, నీ పనులన్నీ అరమరిక లేకుండా సుఖంగా సాగుతున్నాయా లేదా? నీ కొడుకులు కోడళ్ళు గౌరవిస్తున్నారా? కొడుకులు ఎలాగో నీకు దండం పెడతారనుకో, కోడళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా కోడళ్ళకు కూడా కొంచెం తెక్కొచ్చి ఏవమ్మో అత్తవా పెంట మీద చెత్తవా నెత్తి మీద మొత్తవా అని వచ్చిన దరిద్రపు సీరియల్స్ డైలాగులు ఉంటున్నాయి కదా, ఎక్కడన్నా ఏంట్లోనే అలా కొట్టుకుతూ వస్తారా? ఉట్టి అబద్ధం. నేను చూసిన ఇళ్లలో అత్త కోడళ్ళు ఇద్దరు ఎంతో ప్రేమగా అత్తమ్మో అంటే కోడలమ్మో అని ఈవిడ ఒకళ్ళతో ఒకళ్ళు చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్న కొంపలు చూశాను తప్ప అలాంటి దరిద్రపు డైలాగులు సీరియల్స్లో తప్ప విడిగా చూడటం లేదు. దేవుడు దేవుడు అలాంటివి నేను చూడకుండా కూడా ఉందను గాక. లోకంలో అందరూ హాయిగా కలిసి ఉంటుంటే అందరూ మీలాంటి మంచివాడు తయారవ్వాలండి. నాకంటికి అలా కనపడుతున్నారేంటో. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, హాయిగా ఉన్న వాళ్ళని ఈ సీరియల్లో ఏం చెబుతారనమాట, అత్త కోడలు అలా కొట్టుకుని ఒకళ్ళొకళ్ళు హత్య చేయడానికి కుట్రలు ఎలా ఉన్నారో మనకు నేర్పుతున్నారనమాట సీరియల్స్ వాళ్ళు. చిత్రం తెలుసా, ఈ లేడీ విలన్స్ సీరియల్స్ చూసేవాళ్ళతో లేడీస్. నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే, మిమ్మల్ని మీ విలన్ల కింద చిత్రీకరిస్తే మీరు చూస్తున్నారు ఏమిటో నాకు అర్థం కాదు. అంటే మీకు కూడా అలా ప్రవర్తించాలనే కోరిక ఏమైనా లోపల ఉందేమో చూసుకోండి కొంచెం. కాబట్టి వాటిని బహిష్కరించండి తక్షణం. మీరు అత్తాకోడళ్ళు కలిసి ఉంటూ ఉంటారు కదా ఓ అదితి, అందువల్ల అడుగుతున్నాను, నువ్వు కోడళ్ళని గౌరవిస్తూ ఉంటే కోడళ్ళు నిన్ను గౌరవిస్తున్నారా లేదా? ఏమిటి నీ చింతకి మూల కారణం అనగా, అప్పుడు ఆవిడ అంది, అన్నీ మీకు తెలుసు అయినా నన్ను అడుగుతున్నారు, నా బాధక్కల కారణం డబ్బు లేకపోవడం కాదు, వచ్చిన వాళ్ళకి పెట్టలేకపోవడము కాదు, అత్తాకోడళ్ళ గొడవ కాదు, నా కుమారుల గురించి నా బెంగంత. ఈ మధ్యకాలంలో నా చెల్లెలు దితి యొక్క పుత్రులు దైత్యులు విజృంభించారు, లోకాలను ఆక్రమించారు. నా పుత్రులు ఇంద్రాదులంతా ప్రస్తుతం భూలోకంలో మారువేషాలలో తిండి లేక అల్లాడిపోతున్నారు. తిండి లేదు, కొంప లేదు, గూడు లేదు, కూడు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు. అది నాకు పరమ దుఃఖం కదా స్వామి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపాక్షలను జాలిబడి నేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినేడు బలి జగముల నెల్ల మెరయుచునున్నాడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు కడగి యాగ భాగమెల్ల గ్రహించు. ఈ మధ్యకాలంలో ఏమాత్రం ఎండముఖం చూచి ఎరగని ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ అడవుల్లో తిరుగుతోంది. శచీదేవి అంటే ఎప్పుడు అంతఃపురంలో ఉంటుంది, హాయిగా ఏసీ రూమ్లో ఉండేది, బయటకు వచ్చి ఎండలో తిరగవలసిన అవసరం వాడికి లేదు. ఎక్కడో సుఖంగా అంతఃపురంలో మెత్తగా చల్లగా ఉన్న గదులలో నివసించే ఇంద్రుడి భార్య శచీదేవి దిక్కులేక నల్లమల అడవుల్లో బోయవాళ్ళు వేసుకున్న తాటాకు పాకల చూరు కింద తలదాచుకుందిట. పూర్వం ఇళ్లకి ఏమిటంటే పాకలకి అరుగులు ఉండేవి, పాకకు ఒక అరుగు, అరుగుకు ఒక చూరు ఉండేది. ఆ అరుగుల మీద ఏది బోయవాళ్ళ అరుగుల మీద చూరు కింద తలదాచుకుని దోమలు కొడుతూ ఉండగా రాత్రిపూట నానా బాధ పడుతుంది పాపం. ఇంకా ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఇంద్రుడు మొదలైన వాళ్ళు తమ పిల్లల్ని. ఇంద్రుడి కొడుకు జయంతుడు, ఇంకొక ఆయన కుమారుడు వసంతుడు, పరమ సంపదలు కలిగిన కుబేరుడి కొడుకులు నలకోబర మణిగ్రీవులు వీళ్ళంతా డబ్బున్న వాళ్ళ పిల్లలు, దిక్పాలకుల పిల్లలు, గారంగా ఇళ్లల్లో పెరిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఈ దానవుల బాధకి భయపడి, రాక్షసుల బాధకి భయపడి భూలోకానికి వెళ్ళి అడవులలో కోయ వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ గుడ్డలు కట్టుకుని, ఏకలు కట్టుకుని, ఆకులు మొలక కట్టుకుని, నెత్తి మీద కూడా నెమలేకలు కోడేకలు పెట్టుకుని కుర్రోహ కుర్రు అనుకుంటూ తిరుగుతున్నారు. మూడు లోకాలని పరిపాలించే ఇంద్రుడు ఆ సామ్రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఎండలో ఎండిపోయిన పళ్ళు కోసుకుతింటూ బతుకుతున్నాడు. బలిచక్రవర్తి అంతకంతకీ బలిసిపోతున్నాడు లోకంలో. అతనికి ధనం పెరుగుతోంది, బలం పెరుగుతోంది, కూడా ఉన్న జనం పెరుగుతున్నారు. అసలు ఎవరు అధికారంలో ఉంటే తక్కిన వాళ్ళు ఆ పార్టీలో చేరిపోతారు. దాంతో ఆయనకి మంది మార్బలం లేకుండా అయిపోయింది. ఈ విధంగా నానాయాతన పడిపోతున్నాడు, దిక్కు లేక అల్లాడిపోతున్నాడు మా ఇంద్రుడు, ఆ ఇంద్రుడి సోదరులు, దిక్పాలకులు. ఇవాళ యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో వచ్చే భాగమును కూడా తానే స్వీకరిస్తున్నాడు బలిచక్రవర్తి. ఇంద్రుడు అతన్ని జయించలేని దుస్థితిలో ఉన్నాడు. నా కొడుకు, నా కోడళ్ళు, నా మనవలు, నా మనవరాళ్ళు, నా దిక్పాలకులు, నా సేవకులు అందరూ అడవుల్లో నానా బాధ పడుతూ ఉంటే నేనిక్కడ ఏం సుఖంగా ఉంటాను? నా బాధకి మూల కారణం నా పిల్లల బాధ. నా పిల్లలకి మళ్ళీ సుఖం వస్తే, వాళ్ళకి పదవులు వస్తే, వాళ్ళు మళ్ళీ గనక సంతోషంతో ఉంటే గనక నేను సంతోషంగా ఉంటాను. నా పిల్లలకి మళ్ళీ సుఖం వచ్చే మార్గం చెప్పండి స్వామి అన్నది. అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఎంత అమాయకురాలివి, నేను నా వాళ్ళు అనే భ్రమలోంచి ఇంకా బయటపడలేకపోతున్నావు. ఇప్పటికీ నాతో పాటు తిరుగుతున్న నీకు ఆ శ్రీ మహావిష్ణువు మీద సంపూర్ణమైన భక్తి ఏర్పడలేదా? జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానంబులెచోటు సంజననం వెయ్యది మేనులే కొల్లది సంసారం బులే మేరలు వినుమా అంతయు విష్ణుమాయ వినుమా అంతయు విష్ణుమాయ తలపం వేరేమియున్ లేదు మోహ నిబంధం బునిధానమిల్తటికి జాయా చింత నీకేటికి. తండ్రి ఎవరు, తల్లి ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు? ఏదో ఒక కర్మ వల్ల, ఏదో ఒక పని మనం చేయటం వల్ల ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో ఒకడు పురుషుడైతే ఒకడు స్త్రీ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ తాత్కాలికంగా భార్యాభర్తలనే పేరుతో ఒక చోట చేరుతున్నారు. కొంతకాలం కలిసి జీవిస్తారు. వరద వచ్చినప్పుడు నీటిలో చెట్లు కొట్టుకుపోయినట్టుగా కొంతకాలం తర్వాత ఎవరి దారిన వాళ్ళు కొట్టుకుపోతారు. భార్య ముందో, భర్త ముందో, పిల్లలు ముందో, తల్లిదండ్రుల ముందో, ఎవరికి ఎవరితోటి సంబంధం లేదు. ఈ తాత్కాలిక భ్రమలో పడి ఇతడు భర్త లేక ఈమె భార్య, వీళ్ళు పిల్లలు, వీళ్ళు అత్తమామలు, వీళ్ళు తల్లిదండ్రులు అనుకుంటూ ఇది నా ఇల్లు అనుకుంటూ మోహంలో పడిపోతున్నాడు జీవి. నిజానికి ఎవరికి ఎవరితో సంబంధం ఉన్నది? అసలు నువ్వు పుట్టడానికి మూల కారణం నీవు చేసిన కర్మ తప్ప మరొకటేదీ కాదు. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, దీని పరిమితి ఏమిటో గ్రహించలేకపోతున్నావు. ఈ సంసారంలో ఉన్న సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. ఇదంతా విష్ణుమాయ. ఆ పరమాత్ముడు ఇన్ని కీలు బొమ్మల్ని సృష్టించాడు. ఈ బొమ్మలతో ఆటలాడుకుంటున్నాడు. ఆట అయిపోగానే ఈ బొమ్మల్ని ఉపసంహరించి ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతూ ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎవరికి ఎవరితో సంబంధం ఉన్నది? చచ్చిపోయిన కొడుకు దగ్గరికి రేపు పొద్దున ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి ఒరే నువ్వు ఒకప్పుడు నా కొడుకురా అంటే వాడు పగపకానవి, ఏ జన్మలో నువ్వు నాకు తల్లివి తల్లి అంటాడు. నువ్వు నాకు బాడీ ఇచ్చిన డాడీవా, నీలాంటి డాడీలు చాలామంది అయ్యారు, నేను జీడిలో ఎంతోమందిని పట్టుకున్నానంటాడు. కాబట్టి ఎవరికి ఎవరితో సంబంధం లేదు. ఇదంతా విష్ణుమాయ. మోహం అనే ఒక బంధంలో ఇరుక్కుపోతున్నావు నువ్వు. జాయా, నీకెందుకే ఇంత ఏడుపు అన్నాడు ఆయన. ఎందుకు ఇంత చింత అన్నాడు? అండంలో భార్య అనలేదు, జాయ అన్నాడు. జాయ అని భార్యను ఎప్పుడు పలుకుతారో తెలుసు కదా. కొంతకాలం తర్వాత మరికొద్ది రోజుల్లో పిల్లవాణ్ణి కనబోతున్న స్త్రీని మాత్రమే జాయ అనాలి. రిటైర్ అయిపోయిన భార్యను పట్టుకుని భార్య అనాలి తప్ప జాయ అంటే ఈ 70 ఏళ్ల వయసులో వాడు పిల్లల్ని కనలేదని అర్థం.
అందువల్ల జాయ అనే శబ్దం కేవలం భవిష్యత్తులో ఒక సంతానమును పొందబోతున్న పిల్లల కోసం వాడాలి. అందుకే మనకి కాళిదాసు రఘువంశంలో జాయ ప్రతిగ్రహిత గంధమాల్యం అంటాడు. అంటే ఆ తర్వాత కొద్ది రోజులకే రఘుమహారాజు పుట్టాడు. అందుకే ఈయన తెలియకుండా ఏమన్నాడు, ఎందుకే ఇంత ఏడుస్తున్నావు భార్యామణి అనకుండా, జాయ ఈ చింత నీకెందుకు, ఎందుకు నీ ముఖంలో దైన్యంతో ఉన్నది, ఇదంతా మాయ, దేన్ని పట్టించుకోకు, సుఖము లేదు దుఃఖం లేదు, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి. ఒక చక్రం గిరగిరా తిరుగుతున్నప్పుడు కిందన్నది పైకి, పైనున్నది కిందకి ఎలా వస్తుందో అలాగే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం తిరుగుతూనే ఉంటాయి, ఇది తెలియక నువ్వు శోకిస్తున్నావు అని ఆవిడికి ఓదార్పిస్తూ జాయ అన్నాడు. అప్పుడే ఆవిడకి అర్థమైంది ఈయనేదో అంటున్నాడని. ఏమండి ఇంకొకసారి చెప్పండి అనగా, ఓహో జాయ అన్నానా ఇప్పుడు చెబుతున్నా విను, భగవంతుడు వాసుదేవుడు నిన్ను అనుగ్రహించాలనుకున్నాడు, అందుకే నా నోటి వెంబడి ఆ మాట రప్పించాడు. ఈ కష్టంలో ఉన్న నీ కుమారుల్ని రక్షించుకుని ఇంద్రాదులకి తిరిగి స్వర్గం ఇప్పించాలంటే నా వల్ల కాదు, కానీ పరమాత్ముడైన భగవంతుడు వాసుదేవుడి వల్ల అవుతుంది. నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, ప్రస్తుతం నేను నీకు గురువునవుతాను, నీకు మంత్రం ఇస్తాను, నీకు వ్రతాన్ని చేసే మార్గం చెబుతాను. ఈ వ్రతమునకు పయోభక్షణ వ్రతము అని పేరు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని ద్వాదశి వరకు 12 రోజుల పాటు ఈ వ్రతం చేసిన వాళ్ళకి భగవంతుడు విష్ణు కొడుకు కింద పుడతాడు. ఈ వ్రతానికి పయోభక్షణమని పేరు. పయః అంటే పాలు, కేవలం పాలు మాత్రమే త్రాగుతూ అన్నం తినకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమును జపము చేసే వ్రతం కనుక దీనికి పయోభక్షణ వ్రతము అని పేరు. ఇది భాగవతంలో వామనావతార ఘట్టంలో ఇక్కడ చాలా అద్భుతంగా వివరించారు. దీనికి ముందు ఏం చేయాలట, అడవి పంది ముట్టుకున్న మట్టి పొచ్చుకుని దానికి ఒంటికి రాసుకుని అమావాస్య నాడు స్నానం చేయాలి. ఇది మాఘమాసంలో అమావాస్య నాడు. ఆ తర్వాత ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు పొద్దున్నే లేవాలి. సూర్యోదయానికి ముందు తలారా స్నానం చేయాలి. ఆ తల తుడుచుకుని దాన్ని ముడి వేసుకోవాలి. ఆ తర్వాత కస్తూరి తిలకం పెట్టుకోవాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంత వీలుంటే అంత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం విడిచిపెట్టకుండా చెయ్యాలి. వీలున్నంత వరకు అనవసర ప్రసంగం ఈ కాలంలో ఈ 12 రోజులు చేయకూడదట. శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని ద్వాదశి వరకు రోజు జపం చేయాలి కదా, ఈ కాలంలో పనికి మాలిన కబుర్లు చెప్పకూడదు. అత్తవ చెత్తవ ఇలాంటి చెత్త కబుర్లు పొరపాటున చెప్పకూడదు. సాధ్యమైనంత వరకు లోకశ్రేయస్సు కోరుకోవాలి, ఇతరులను నిందించకుండా ఉంటే మంచిది. ఈ కాలంలో పాలతో వండిన పదార్థం తప్ప ఏమీ తినకుండా ఉండమని కూడా ఒక మంత్రశాస్త్రం చెబుతున్నది. ఉత్తి పాలతో బతకడం కష్టం కదా, ఆవిడంటే అదితి, కేవలం పాలు తాగి బతికింది. కానీ ఇప్పుడు కలియుగంలో ఈ వ్రతం చేయాలంటే ఉట్టి పాలే తాగాలంటే పొద్దున్నే లేచి ఒక గ్లాస్ తాగితే మళ్ళీ మధ్యాహ్నానికి కడుపులో మంట రావచ్చు. ఈ మధ్యకాలంలో అందరికీ కడుపులో ఎసిడిటీ అని ఒక కొత్త పదార్థం ఉదయారైనది. దానివల్ల పొద్దున్న 8 అయ్యేసరికి ఏదో ఒకటి కనుక పడకపోతే ఇక కడుపులో ఒకటే మంట, రామరామ వాడి గిజగిజలాడిపోతాడు. కాబట్టి అందువల్ల ఏం చేశారు కలియుగ మానవులను ఏమన్నారంటే, ఆవు పాలతో వండిన ఆహారమును మాత్రం స్వీకరించి చేయొచ్చట. అంటే ఆ రోజున ఇంక వాడు ఈ 12 రోజులు కూడా ఆవు పాలతోటే పాయసం చేయించుకోవాలి. ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన మజ్జిగే వాడాలి, ఆవు పాల పులిసే తాగాలి, ఇంకా ఏ పాలు ఏ నెయ్యి వాడకూడదు. అక్కడెక్కడో స్పెషల్ డైరీ నుంచి తెచ్చామండి అన్న ఆవు నెయ్యిలో పొరపాట్ల కల్తీ కలిస్తే మొత్తం మన శాల్తీయే గల్తీ అయిపోతుంది. అందువల్ల ఇంట్లో తయారు చేయబడిన ఆవు పాలు పట్టుకొచ్చినటువంటి వాటితో మాత్రమే ఆహార పదార్థములు వండుకోవాలి. పోపు పెట్టిన ఆవు నెయ్యితోటి, ఆవు నెయ్యి కూడా కొన్న నెయ్యి పనికిరాదట, ఇంట్లోనే పాలు తోడుపెట్టి చిలికి వెన్న తీసి ఆ వెన్న మీ కళ్ళ ఎదురుకుండా కాచాలి. మళ్ళీ ఏమో అందులో ఏం కలుపుతారో ఏం తెలుస్తుంది. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆవు పాలతో తయారు చేసిన పదార్థం తినాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వీలున్నంత వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామస్మరణమే చేయాలి, మంత్రజపం చేయాలి. ఈ 12 రోజులు వీలున్నంత వరకు చాప మీద పడుకుని బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. 13వ రోజు నుంచి శ్రీమన్నారాయణుడు అటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాట. 13వ రోజు ఉదయం యథాశక్తిగా దాన ధర్మాలు చేసుకుని ఆ రోజు సంతోషంగా కావలసిన పదార్థాలన్నీ రకరకాల పిండి వంటలన్నీ ముఖ్యంగా ఆవు నెత్తితో తయారు చేసిన పిండి వంటలు వండుకుని ఇక్కడ దాకా తినచ్చు. భోజనం చేసిన తర్వాత ఆ రోజు కేవలం భర్తతోటే రమించాలి. అటువంటి స్త్రీలకి మంచి పవిత్రుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కళలతో కూడిన శ్రీకృష్ణుడు, వామనుడు, రాముడు ఇటువంటి వాళ్ళు, అవతారమూర్తులు ఇటువంటి వాళ్ళు ఆ స్థాయికి చెందిన పుత్రుడు పుడతాడు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకే అదితికి అటువంటి పయోభక్షణం చెప్పాడు. కానీ ఆ కాలంలో ఆవిడికి ఏమన్నాడో తెలుసా, పయోభక్షణం అంటే ఇప్పటికి మళ్ళీ మనం ఇందాక నేను మీకేం చెప్పాను, ఆవు పాలతో తయారు చేసినవి, ఆవు నేతితో చేసినవి తినచ్చన్నానుగా. కానీ అప్పుడు మాత్రమట అసలు వేరే ఆవు పాలు కదట, ఆవు పాలు పెతుకుతూ ఉండగా పాలల్లోంచి వచ్చే నొరగ మాత్రం ఒక ఉగ్గు గిన్నెనే తాగమన్నాడు ఆవిడ. మనం ఉగ్గు గిన్నె తాగితే ఇక తర్వాత గిన్నెలో పాలు పోసుకు తాగే అవకాశం ఉండదు. కాబట్టి ఆవిడ కాలం కృతయుగం, మన కాలం కలియుగం. కలియుగం వాళ్ళకి మినహాయింపులుంటాయి, కృతయుగం వాళ్ళకి ఉపవాసం ఉండే శక్తి ఉంది కనుక ఓ అదితి 12 రోజులు ఆవు పాలు పెతుకుతున్నప్పుడు పాల దగ్గర నుంచి వచ్చే నొరగని ఒక ఉగ్గు గిన్నెడు తీసుకో, ఆ ఉగ్గు గిన్నెడు రోజు ఉదయం పూటే తాగు అన్నాడు, ఒక్క పూట తాగమన్నాడు ఆవిడ. ఈ 12 రోజులు శ్రద్ధగా నామస్మరణ చెయ్యంటే ఆవిడ అలాగే చేసింది. 13వ రోజు త్రయోదశి నాడు నల్లని మేఘఛాయా శరీరుడైన 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములు ధరించిన శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అమ్మా, ఈరోజు నుంచి నీకు శుభం కలుగుతుంది, శీఘ్రకాలంలో నేను నీకు పుత్రుడై పుడతాను, నన్నే తలుచుకో అన్నాడు. ఎప్పుడు పుడతానో తెలియదు, పుడతాను, నన్ను మాత్రం విడిచిపెట్టకుండా జపం చేసుకుంటూ ఉండు, నీకు శుభం కలుగుతుంది, ఇంద్రుడికి తిరిగి సామ్రాజ్యం ఇప్పిస్తాను అని ఆశీర్వదించాడు. స్వామి అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ గర్భం ధరించింది. గర్భంలో ఉన్నంతకాలం, ఆవిడ గర్భవతిగా ఉన్నంతకాలం నిత్యం హరికథలే విన్నది, హరిస్మరణే చేసింది. నాలాంటి వాళ్ళని పిలిపించి భాగవతం 1 సప్తాహాలు కాదు, పురుడు వచ్చేదాకా సప్తాహ రూపంలో వింటూనే ఉంది ఆవిడ. మాట వరుసకు కూడా వేరే దరిద్రపు ఏ సీరియల్స్ చూడలేదు, సినిమాలు చూడలేదు, హాయిగా హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద అనుకుంటూ జాగ్రత్తగా కాలం గడిపింది. ఇలా ఉండగా భాద్రపద మాసం వచ్చింది, అది శ్రవణ నక్షత్రం, ద్వాదశి తిథి, భాద్రపద శుక్లపక్ష ద్వాదశి శ్రవణ నక్షత్రం. సరిగ్గా సూర్యుడు మధ్యాహ్నానికి వస్తున్నాడు, అభిజిన్ ముహూర్తం అన్నమాట అది. రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారా చంద్ర మధ్యంబునన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య సంపాతకున్. సూర్యుడు సరిగ్గా మధ్యాహ్న సమయానికి నడినెత్తికి రాబోతున్నాడు, అందుకే రవి మధ్యాహ్నమునన్ చెరింప, సూర్యుడు మధ్యాహ్నానికి వస్తున్నాడు. ఆకాశంలో 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5 గ్రహములు ఒకేసారి ఉచ్చస్థితిలో చూస్తున్నాయి, అంటే పుట్టే పిల్లవాడికి శుభము కలుగుగాక అని చూస్తున్నాయి. ఇంకా నక్షత్రములన్నీ ఏవి ఏ స్థానాలలో ఉండాలో ఆ స్థానాల్లో ఉన్నాయి. ఆ రోజు శ్రవణ నక్షత్రం, ద్వాదశి తిథి, ఆనాడు అభిజిత్ అనే ముహూర్తంలో స్వామివారు పుట్టాడు. ఆ పుట్టినవాడు ఎలా పుట్టాడు, వామనగతిని పొట్టివాడిగా పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన పొట్టిగా పుట్టినా 1000 చేతులతో 1000 పాదములతో 1000 శిరస్సులతో చేతులకు కంకణములతో కాళ్ళకి పారాణితో మళ్ళీ పారాణికి పైభాగంలో నూపురములతో నడుముకి వడ్డాణంతో ముక్కుకు నత్తుతో కస్తూరి తిలకంతో చెవులకు కుండలములతో శిరస్సులకు కిరీటములతో కంఠంలో కౌస్తుభమిడితో శ్రీవత్స లాంఛనంతో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని అపూర్వ సౌందర్యంతో కోటి సూర్యుల కాంతితో మహారూపంతో పుట్టుకొచ్చాడు ఆయన. అది కూడా మధ్యాహ్నం పూట. ఆ పైనున్న సూర్యుడి కాంతి కూడా తగ్గిపోయేంత కాంతితో పుట్టాడు ఆయన. పరమ పతివ్రత తరుణి శిరోమణి అయిన అదితికి పరమపుణ్యాత్ముడు వామనగతితో పుట్టాడు, పుణ్యవ్రతములు చెయ్యడం వల్ల. పుట్టి పుట్టగానే దేవతలంతా అక్కడికి చేరారు. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు, ఇంద్రుడు స్తోత్రం చేశాడు, తక్కిన దిక్పాలకులు స్తోత్రం చేశారు, బృహస్పతి స్తోత్రం చేశాడు. అందరి స్తోత్రములు అయ్యాక అదితి కశ్యపుడు భక్తితో ఆ కుర్రవాడికి నమస్కరిస్తూ ఉండగా టక్కున ఆ చేతులు కాళ్ళు అన్నీ మాయం చేసుకుని ఉపనయనమును చేసుకునే కుర్రాడు ఎలా ఉంటాడో అలా ప్రత్యక్షం అయ్యాట. ఆయన క్షణాల్లో మళ్ళీ వడ్డు అయిపోయాడు అనమాట. అదే ఆయన మహిమ అంటే. మరి మళ్ళీ ఈ రూపంతో ఉంటే ప్రమాదం కదా, ఎప్పుడు చూసినా వేయి చేతులు దాంతో ఉంటే అందరికీ ఒకే రకమైన అనుమానము రావచ్చు. అన్నిటికీ మించి తల్లిదండ్రులు పిల్లల కింద భావించి ప్రేమించలేరు. ఇప్పుడు మీ ఇంట్లోకి విష్ణుమూర్తి వచ్చేసి అమాంతంగా రేపు పొద్దున శ్రీనివాస్ గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి కోడలకి కూడా ఒక కొడుకు రూపంలో వచ్చి నేనే విష్ణువుని అన్నాడు అనుకోండి, ఆ కడుపు నుంచి బయటకు వచ్చి నువ్వు విష్ణువైనా ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళతో ఇన్ని కళ్ళతో ఉంటే మేము చూడలేకపోతున్నాం అంటారు. అప్పుడు వాడిని ఎత్తుకోవాలంటే కష్టం. అందుకని ఆయన ఏమవ్వాలన్నమాట, అందంగా చక్కగా బుజ్జిబాబులా తేరవాలని అలా అందంగా పిల్లాడి కింద ఉన్నాడు అనుకోండి వాళ్ళు, అప్పుడు వాళ్ళు జోవచ్చుతానంత జోజోముకుందా అని పాటలు పాడతారు. అంత స్వామిని ఏం వస్తారు మరి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, విశ్వరూపమును ఉపసంహరించుకుని మళ్ళీ యథారూపంలో దర్శనమిచ్చాడు. ఆ యథారూపం కూడా ఏదో బాలరూపంలో కాకుండా 8 ఏళ్ల వయస్సున్న వటువులేం బ్రహ్మచారి వలే మారిపోయాడు.